మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో కొద్ది సమయము నీ వాక్యమును మేము వినుచుంటగా ఆ వాక్యము మాకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండునట్లు సహాయం చేయమని ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతము కొన్ని దినములుగా మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ మొదటి పత్రికలో 13వ అధ్యాయం దగ్గర మనం చాలా సమయాన్ని వెచ్చిస్తున్నాం. నిజముగా ఈ 13వ అధ్యాయం దగ్గర చాలా సమయాన్ని వెచ్చించడం ప్రస్తుత దినమైనటువంటి ఈ ఆధునిక సంఘానికి ఎంతో అవసరమని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే మనమందరము కూడా ప్రేమ కలిగిన వారము అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆ ప్రేమ ఏ విధమైనటువంటి ప్రేమ, ఎలాంటి ప్రేమ అనేటువంటిది మనము రుజువు చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు మీకు తెలియచేసిన రీతిగా గ్రీకు ప్రజలు ప్రేమను మూడు భాగాలుగా వాళ్ళు అభివర్ణించేటువంటి వారు. మొదటి భాగంలో దైవిక సంబంధమైన ప్రేమ గురించి వారు మాట్లాడేటప్పుడు వారు అగాపే అనేటువంటి పదాన్ని ఉపయోగించేవారు. ఈ లోక సంబంధమైన ప్రేమను వారు ఉపయోగించేటప్పుడు, చెప్పాలనుకున్నప్పుడు ఎరాస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించేవాళ్ళు. స్నేహ సంబంధమైనటువంటి ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు వారు ఫిలియోస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించేటువంటి వారు. కాబట్టి ప్రేమ అనే పదం మన తెలుగు భాషలో ఒకే విధంగా ఉంది, కానీ వాస్తవానికి ఈ నూతన నిబంధన రాయబడినటువంటి కొయినే గ్రీక్ ఈ భాషలోనికి మనం వెళ్లి గాని గమనిస్తే చాలా చక్కగా ప్రేమను రకరకాలుగా విభజించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మూడు రకాలైనటువంటి ప్రేమలు ఒకటే కాదు. అగాపే సంబంధమైన ప్రేమ వేరు, ఫిలియోస్ సంబంధమైనటువంటి ప్రేమ వేరు, ఎరాస్ సంబంధమైనటువంటి ప్రేమ వేరు. అగాపే సంబంధమైనటువంటి ప్రేమను మనము దేవుని దగ్గర, తన కుమారుడైన క్రీస్తు దగ్గర మనకు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎరాస్ సంబంధమైనటువంటి ప్రేమ ఈరోజు ప్రపంచంలో ఏలుతుండటాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అగాపే సంబంధమైనటువంటి ప్రేమ అంటే దైవిక సంబంధమైన ప్రేమ అది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని అనేకములు మనం చూసుకుంటూ వచ్చాం. ఈ అగాపే సంబంధమైన ప్రేమ దుర్నీతి విషయంలో అస్సలు సంతోషపడదని మనం నేర్చుకున్నాం. ఈ అగాపే సంబంధమైన ప్రేమ సత్యమునందు మాత్రమే సంతోషిస్తుంది అని నేర్చుకున్నాం. ఈ అగాపే సంబంధమైన ప్రేమ అన్నిటినీ తాళుకుంటుందంట. లవ్ బియర్ ఆల్ థింగ్స్. భార్యాభర్తలు ఈ మాటలు నేను చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి, చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వాక్యానికి మీ జీవితాన్ని అప్పగించి చెప్పబడుతున్న మాటలు మీ జీవితానికి అన్వయించుకోండి. మీ కుటుంబాలు కట్టబట్టడానికి పరిశుద్ధ గ్రంథం ఎంతగానో సహకరిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రేమ అన్నిటినీ తాళుకొనను. లవ్ బియర్స్ ఆల్ థింగ్స్. ఒకవేళ కొన్ని విషయాల్లోనూ తాళుకోలేకపోతున్నావంటే నీ ప్రేమ ఉంది కానీ నీ ప్రేమ అగాపే సంబంధమైన ప్రేమ కాదు. యేసు ప్రభు మీద ముఖం మీద కేకరించి ఉమ్ము వేశారు, ఆయనను వివస్త్రగా చేశారు, ఆయన్ని అవమానించారు, హేళన చేశారు, ముఖం మీద పిడుగుద్దులు గుద్దారు. మన ప్రశ్న ఏంటంటే, అన్నా నేనేదన్నా తప్పు చేస్తే ఒక మాట అంటే ఒప్పుకుంటాను, కానీ నేనే తప్పు చేయకపోయినా నన్నంటే ఎందుకు ఒప్పుకోవాలన్నా? మన ప్రశ్న ఇదే కదా. మరిప్పుడు ఏసయ్య మనకు చెప్పకనే ఏమని చెప్తున్నాడు, నా ముఖం మీద కేకరించి వేశారు, నేనేం నేరం చేశాను? నన్ను ముఖం మీద పిడుగుద్దులతో గుద్దారు, నేనేం నేరం చేశాను? నా కన్న తల్లి ముందే 33.5 సంవత్సరాల వయసులో యవనస్తుగా ఉన్న నన్ను వివస్త్రగా చేశారు. నేనేం తప్పు చేశాను? ఆలోచించేయండి. బట్ అయినప్పటికీ యేసయ్యా వాటన్నిటినీ తాలుకున్నాడు, అన్నిటినీ తాలుకున్నాడు. అన్నిటినీ నమ్మును. నేను మరలా ఈ పదాలని రిపీట్ చేస్తా ఉన్నా, పదాల్ని దాటి వెళ్ళడానికి నాకు మనస్సు రావడం లేదు. బహుశా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఇంకా ఎవరితోనో మరలా ఆయన మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే గత 2 వారాలుగా మనం ఇదే ధ్యానం చేస్తా ఉన్నాం. బహుశా మీరు వింటున్నారు కానీ క్యాజువల్ గా ఉన్నారేమో, పట్టించుకోవడం లేదేమో. అందుకోసే పరిశుద్ధాత్మ దేవుడు మరలా, సహోదరుడా సహోదరి నీ నిమిత్తమేనేమో, ఆయన మరలా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాడు. ఈరోజు కొంచెం మనస్సు పెట్టి వాక్యాన్ని ధ్యానం చేయి. ప్రేమ దైవిక సంబంధమైన ప్రేమ అయితే అన్నిటినీ నమ్ముతుందంట. లవ్ బిలీవ్ ఆల్ థింగ్స్. అయితే ఈరోజు భార్యాభర్తల మధ్యలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేకపోవడం, అది ఏం సూచిస్తుంది అంటే నీకు దైవిక సంబంధమైన ప్రేమ లేదని సూచిస్తుంది. ఎదుటి వ్యక్తి వాళ్ళు నమ్మకంగా ఉన్నారా లేదా అని జడ్జ్మెంట్ దేవుని కుదిలేద్దాం. దాని గురించి మనం ఆలోచించేసి తలబద్దలు కొట్టుకుని ఏడ్చి అన్నం తినక అలిగి మానేసి నిరుత్సాహపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని వాళ్ళు బానే ఉన్నారు. వాళ్ళ గురించి తెగ ఆలోచించి తలబద్దలు కొట్టుకుని ఏడ్చి మనమే కృంగిపోయి కృషించి సమాధానం సంతోషం నెమ్మదిని కోల్పోయి వై ఎందుకు? అందుకోసమే ప్రభు చెప్పాడు కాబట్టి లెట్ అస్ బిలీవ్. మరి అన్న ఆయన తప్పు చేస్తున్నాడు కదా, లెట్ గాడ్ టేక్ జడ్జ్మెంట్ నాట్ యూ. అతనికి బహుశా దేవుని తీర్పు ఆలస్యమవుతుందేమో, కానీ దేవుని తీర్పు నుంచి మాత్రం తప్పించుకోలేడు. ఒకవేళ నీ భార్యని మీద నమ్మకం ఉంచినప్పటికీ, నీ భర్తని మీద నమ్మకం ఉంచినప్పటికీ ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే, ఆ నమ్మకాన్ని పాడు చేస్తూ ఉంటే, నువ్వు మరొకరితో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటే, జ్ఞాపకం చేసుకో, ఈరోజు నువ్వు ఏ విత్తనం విత్తావో రేపు అదే పంట నువ్వు కూడా కోస్తావు. నీ బిడ్డలకు నువ్వు చెప్పకనే అదే చెప్తున్నావు, అదే నేర్పిస్తున్నావు. నమ్మకం ఉంచడం ఎంత ప్రాముఖ్యమో, ఉంచుకున్న నమ్మకాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుందంట. అంటే ప్రేమ ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తుంది కదండి. నిరీక్షణ అంటే హోప్ అంటే ఎదురు చూడటం. సహోదరి సహోదరులారా, కొంతమంది భార్యలు తమ భర్తల యొక్క రక్షణ కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉన్నారు 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి కూడా తమ భర్తల యొక్క రక్షణ కొరకు కన్నీటితో దేవుని పాద సన్నిధిలో మొరపెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీకు వస్తున్నటువంటి మాట, లెట్ అస్ హ్యావ్ ఎ హోప్. నిరీక్షణ కలిగి ఉండు. నిరీక్షణ అనేటువంటి పదానికి మనం నిర్వచనం ఇవ్వాలనుకుంటే ఎదురు చూడడం. మన ప్రశ్న ఏంటి మరలా, అంటే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలన్నా? ఎన్ని సంవత్సరాలు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, విత్తనం విత్తిన వెంటనే చెట్టు రాదు, ఇట్ టేక్ టైమ్స్. ఆ చెట్టు పెరిగి పెద్దదైన వెంటనే ఫలాలు రావు, పూత వచ్చిన వెంటనే ఫలాలు రావు. ఆ పూత పెరిగి పెద్దది అవడానికి ఇట్ విల్ టేక్ టైమ్స్. కుమరువాడు మంటిని సారి మీద పెట్టిన వెంటనే అది పాత్ర అయిపోదు, ఇట్ విల్ టేక్ టైమ్స్. ఆయన దాన్ని తిప్పుతూ కొన్నిసార్లు అది అతని చేతుల్లో నుంచి క్రింద పడిపోతూ అయినప్పటికీ మరలా ఓపికతో ఓర్పుతో కుమ్మరివాడు అదే మన్నును తీసుకుని మరలా పాత్ర మీద పెట్టి దాన్ని తిప్పుతూనే ఉంటాడు. ఆయన అనుకున్నంత రూపం వచ్చేంత వరకు అప్పటి వరకు ఎదురు చూద్దామా. ప్రేమ అన్నిటినీ ఓర్చును, లవ్ ఎండ్యూర్స్ ఆల్ థింగ్స్. నిజంగా ఓర్పు లేకపోతే మనలో దైవిక సంబంధమైన ప్రేమ లేనట్లే. ప్రేమ ఉందా? ప్రేమ ఉంది, కానీ నీ ప్రేమ ఓర్పుకు జత చేయబడకపోతే అది దైవిక సంబంధమైన ప్రేమ కాదు, అది అగాపే సంబంధమైన ప్రేమ కాదు. నేను గతంలో మీకు జ్ఞాపకం చేశాను కదా, ప్రభు పేతుని ప్రశ్నించినప్పుడు, పేతురు అగాపే సంబంధమైన ప్రేమతోనూ నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు పేతురు ఇచ్చిన జవాబు, ప్రభా నీకు తెలుసు కదా ఫిలియో సంబంధమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. దట్ ఈస్ వై హీఈస్ ఆస్కింగ్ అగైన్ అండ్ అగైన్, పీటర్ డి యూ లవ్ మీ విత్ అగాపే లవ్. ఎందుకంటే ప్రభువు మనల్ని అలాగే ప్రేమించాడు, మన దగ్గర నుంచి కూడా అగాపే సంబంధమైన ప్రేమనే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం 8వ వచనంలోకి వస్తే పౌలు ప్రేమ గురించి అనేకమైన విషయాలు, అగాపే సంబంధమైన ప్రేమ గురించి చక్కటి నిర్వచనాన్ని ఇచ్చి ఆ తర్వాత అంటున్నాడు, ఇదిగో ఈ ప్రేమ అంటే అగాపే సంబంధమైనటువంటి ప్రేమ శాశ్వత కాలముండును. నిజమే, ఈ ఫిలియో సంబంధమైన ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ మనం చూసినట్లయితే అది శాశ్వత కాలం ఉండదు, అది కొద్ది కాలమే, బ్రతికి ఉన్నంత వరకే కదండి, బ్రతికి ఉన్నంత వరకే. ఉదాహరణ చెప్తున్నాను, ఇప్పుడు నా భార్య అంటే నాకు చాలా ప్రేమ, నాకు చాలా ఇష్టం అని అనుకుందాం. ఇప్పుడు నా భార్య చచ్చిపోయింది, తనకేదో అనారోగ్య పరిస్థితి వచ్చి, మరలా వెంటనే ఒక సంవత్సరం లోపలికి నేనేం ఆలోచన చేస్తున్నా, ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుండు, మనకి లైఫ్ లాంగ్ తోడుంటారు, లేకపోతే మనకి వృద్ధాప్యంలో కష్టం అవుతుందేమో అంటే, అప్పుడే నీ భార్య ఆమె ఎడలో నీ ప్రేమ అంతరించిపోయింది. తల్లిదండ్రులకి బిడ్డల మీద ప్రేమ వారికి వివాహం అయ్యేంత వరకు ఉంటుంది. వారికి వివాహం అయ్యి వాళ్ళకు కుటుంబంగా కట్టబడి వాళ్ళు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఇంతకు ముందు ఉన్న ప్రేమ అప్పుడు ఉండదు, అది తగ్గుతుంది. ఈవెన్ బిడ్డలు కూడా మీరు చూడండి, పెళ్లి కాక ముందు వరకు అమ్మ 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 అంటూ తిరిగే వాళ్ళు వివాహమైన వెంటనే భార్యను పట్టుకుని వెళ్ళిపోతూ కనీస ఆమెకు ఫోన్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకని? ఇదంతా కూడా దైవిక సంబంధమైన ప్రేమ కాదు, ఫిలియో సంబంధమైన ప్రేమ, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ, ఎరాస్ సంబంధమైన ప్రేమ. ఇవి కొద్ది కాలమే నిలిచి ఉంటాయి, కానీ దేవుని ప్రేమ ఆయన సృష్టిని ప్రారంభించిన దినము మొదలుకొని రేపు నీవు నేను పరలోకమునకు మహిమలో ఎత్తబడేంత వరకు ఈ ప్రేమ అలాగే నిలిచి ఉంటుంది. ఎన్నిసార్లు దేవుడు ఇశ్రాయేల ప్రజలను ఆయన బానిసత్వానికి అప్పగించలేదు చెప్పండి. మీరు ప్రత్యేకంగా న్యాయాధిపతుల గ్రంథం చదివితే న్యాయాధిపతుల గ్రంథంలో మనకు 13 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. మొత్తం ఇశ్రాయేల్కి 15 మంది న్యాయాధిపతులు ఉంటారు, మిగిలిన ఇద్దరు ఏలీ అండ్ సమూయేలు. వీళ్ళిద్దరు కూడా మనకి మొదటి సమూయేల గ్రంథంలో కనబడతారు. కానీ ఒక న్యాయాధిపతుల గ్రంథంలో మనకు 13 మంది న్యాయాధిపతులు కనబడతారు. ఈ 13 మంది న్యాయాధిపతుల కాలంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం, ఆయనకు దుఃఖాన్ని పుట్టించడం, ఆయన శత్రువుల రాజ్యాల చేతికి వారిని అప్పగించడం, ఆ తర్వాత కొద్ది కాలంలోనే మరలా వెంటనే ప్రభా తప్పు చేశాం ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా అంటే ఆయన ప్రేమతో ఉప్పొంగిపోయి మరలా ఆయన వెంటనే జాలిపడి దయ చూపించి ఎవరో ఒకరిని న్యాయాధిపతిని లేవనెత్తడం, వారిని అద్భుత రీతిగా విడిపించడం. విడిపించేశాడా దేవుడు? విడిపించేశాడు. ఇప్పుడు మరలా ప్రశాంతంగా వచ్చినారు. అన్ని బాగొచ్చిన తర్వాత మరలా దేవుణ్ణి మర్చిపోయారు. కడుపు నిండిన వానికి కనబడదు దైవం అనే ఒక మాట ఉంది. సో వాడికి కడుపు కాలినంత వరకు వాడు దేవునికి జ్ఞాపకం చేసుకున్నాడు, కడుపు నిండిన వెంటనే మరలా మర్చిపోయాడు. మరలా మర్చిపోయి విగ్రహారాధన వ్యభిచారం ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు మరలా శత్రువుల చేతికి అప్పగించాడు. మరలా అక్కడ నొలగొట్టబడినప్పుడు, అక్కడ ఆకలి కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మరలా ప్రభువా జ్ఞాపకం చేసుకోను ఆయన. దేవుడు వెంటనే అరే పోయినసారి కూడా నేను ఎట్లా చేశాను, మళ్ళీ మనం చీట్ చేసేవాడు అనలేదు. ఇమీడియట్ గా ఆయన ఒక మరొక న్యాయాధిపతిని లేవనెత్తాడు. ఆ న్యాయాధిని పంపించే వరకు విడుదల తెప్పించాడు. మరలా సేమ్ రొటీన్, మరలా వాళ్ళు రావడం, మళ్ళా యథాది కొన్ని రోజులు నమ్మకంగా ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రం హల్లుయా అండం, ఆ తర్వాత మరలా యథారీతిగా జీవితం, విగ్రహారాధన వ్యభిచారం ఇష్టానుసారమైన జీవితం. దేవుడు మరలా వాళ్ళని శత్రువుల చేతకు అప్పగించాడు. ఆడికెళ్ళి మళ్ళీ కొన్ని దినాలు శ్రమపడిన తర్వాత, కడుపు కాలిన తర్వాత మళ్ళీ ప్రభువా అయ్యో అని అంటే మరలా ప్రభు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా న్యాయాధిపతిని లేవనెత్తాడు. మరలా వారిని విడిపించాడు. మరలా వారిని వెనక్కి తీసుకొని వచ్చాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం కనబడుతుంది ఇక్కడ మనకి? దైవిక సంబంధమైనటువంటి ప్రేమ. ఎన్ని సారులు తప్పిదములు చేసినప్పటికీ కూడా క్షమించమని అడిగిన ప్రతిసారి ఆయన క్షమించి గతంలో జరిగినటువంటి విషయాల్ని జ్ఞాపకము చేసుకొనక వాటిని వెలెత్తి చూపించక ప్రస్తుతాన్ని మాత్రమే ఆయన అంగీకరించాడు. ఇది దైవిక సంబంధమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ మనలో కూడా నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది శాశ్వత కాలం ఉంటుంది. లవ్ నెవర్ ఎండ్స్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? ఆది అంతము లేనటువంటి వాడు ఎవరు? ఒక్కడే. ఆదియు అంతము లేనటువంటి వారు ఉన్నది ఒక్కరే. వారెవరంటే ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ హోల్ యూనివర్స్. ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి అంతము లేదు. మరి ఆ దేవుని గురించి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుంది? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ నథింగ్ బట్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన నిలిచి ఉన్నంత వరకు ప్రేమ నిలిచి ఉంటుంది. మరి ఆయనకు ముగింపు ఉందా? ఆయనకు ముగింపు లేదు. హీ డజంట్ హ్యావ్ ఎండ్. ఆయన ఆది అంతము లేనటువంటి వాడు. కాబట్టి ఆయన నిలిచినంత వరకు ఈ అగాపే సంబంధమైన ప్రేమ అది అలాగే నిలిచి ఉంటుంది. ఆయనకు ముగింపు లేదు. కాబట్టి ఆయన ప్రేమకు కూడా ముగింపు లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అట్టి ప్రేమ మనలో కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ప్రేమ మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాస్తవానికి మనం బైబిల్ గ్రంథం ఏం చదువుతామంటే అంత్య దినాల్లో ప్రేమలు చల్లారిపోతాయి. అంత్య దినాల్లో ప్రేమలు చల్లారిపోతాయి. మరి ఈరోజు ఈ అంత్య దినాల్లో నిజంగా ప్రేమలు ఉంటున్నాయా? ప్రేమలు ఉంటున్నాయా? అస్సలు నేను అడిగిన ఒక న్యూస్ చూశాను. ఇండోర్ లో అప్పుడే పెళ్లి చేసుకొని జస్ట్ హనీమూన్కి వెళ్ళినటువంటి జంట, బహుశా మీరు కూడా వార్తల్లో చూసుంటారు, పెళ్లి చేసుకుని అప్పుడే హనీమూన్కి వెళ్ళినటువంటి జంట, హనీమూన్కి వెళ్ళిన తర్వాత షీలాంగ్ లో అతడు చనిపోయాడు, భర్త చనిపోయాడు. అసలు ఏంటి అని చెప్పి తర్వాత వీళ్ళు షీలాంగ్ పోలీసులు ఇంట్రాగేషన్ అంతా చేసి తీరా చూస్తే భార్యే, అంటే కట్టుకున్న భార్యే అప్పుడే వివాహమైంది. ఆమె స్కెచ్ వేసి ఒక నలుగురిని యూపీ నుంచి పిలిపించి ఆమె దగ్గరుండి సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది. ఏంటి షాక్! అసలు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ పక్క ఫోటోలో వాడు ప్రీడ్ ఫోటో కూడా ఇచ్చిన్నాడు. వాడు ఎంత దరిద్రంగా ఉన్నాడో, వాడు ఎంత వరస్ట్గా ఉన్నాడో. అసలు ఆమె భర్త చాలా చక్కగా ఉన్నాడు. పోనీ వీడు నన్ను బాగా తాగించి హింసించి నన్ను వేధించాడు, అందుకోసం వీడితో ఉండలేక వాడిని సెలెక్ట్ చేసుకున్నానంటే అర్థం ఉంటుంది. కానీ పెళ్ళి మూడు నాలుగు రోజులే సుఫారీ ఇచ్చి పరమచక్తగా ఉన్నటువంటి ప్రియుని కొరకు సుందరంగా ఉన్నటువంటి భర్తను అన్యాయంగా చంపించేసి ఏం కనబడుతుంది మనకి? అంత్య దినాల్లో ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి. మన ఈ మధ్యన నాకు ప్లేస్ గుర్తులేదు, నాకు న్యూస్ చూడడం ఎక్కువ ఇష్టం. ఐ లవ్ టు వాచ్ న్యూస్. ఈ మధ్య కాలంలో నేను చూశాను పోలీసు వాళ్ళు తీసిన, ఐ థింక్ మనం ఏపీలో అనుకుంటాను, ఏపీ తెలంగాణలోనూ, ఒక పసి కందును కని ఆ చెత్త కుప్పలో ఆ బురద గుంటలో ఎక్కడ విడిచిపెట్టేశారు, విడిచిపెట్టేశారు. అసలు సహజంగా మనం ఏం మాట్లాడతాం, ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ, ఉన్నతమైనటువంటి ప్రేమ తల్లి ప్రేమ అని మనం మాట్లాడతాం. తల్లి ప్రేమ అంత గొప్పది. కానీ ఈరోజు అలాంటి తల్లి ప్రేమ కూడా పుట్టిన పసికందులను వాళ్ళు ఏమైపోతారని కూడా ఆలోచన చేయకుండా చెత్త కుప్పలో పడేస్తున్నారు, బురద కాలువల దగ్గర పడేస్తా ఉన్నారు. ఏమైపోయింది అమ్మతనం, వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అమ్మతనం అనేటువంటిది, అమ్మ ప్రేమ అనేటువంటిది అంతరించిపోతుంది. అంటే ఈ అగాపే సంబంధమైన ప్రేమకు అంతం లేదు, ఎందుకంటే అది దైవిక సంబంధమైన ప్రేమ కాబట్టి. కానీ ఫిలియో సంబంధమైన ప్రేమ, ఎరాస్ సంబంధమైనటువంటి ప్రేమ ఎంత దినాల్లో ఎంత హై స్టేజ్ కు వెళ్ళిపోతుందో మనం చూస్తున్నాం. ఒకప్పుడు మీకు ఊరికే అర్థం కావడానికి చెప్తున్నానంతే, ఒకప్పటి రోజుల్లో ప్రేమలు ఎలా ఉండేవంటే నన్ను ప్రేమిస్తావా లేక చచ్చిపోమ్మంటావా, వాడు బ్లేడ్తో కోసుకోవడమో లేకపోతే వాడు దూకేయడమో, ఎందుకంటే అమ్మాయి వాడిని ప్రేమించలేదని కదండి. ఒకప్పుడు ప్రేమలు అలాగే ఉండేవి, ప్రేమిస్తావా లేక చచ్చిపోమ్మంటావా. బట్ ఈ రోజు ప్రేమలు ఎలా ఉన్నాయి, ఎరా సంబంధమైన ప్రేమలు, ప్రేమిస్తావా లేదా చంపమంటావా, యాసిడ్ పోయమంటావా, కత్తితో పొడవమంటావా, నడి రోడ్డు మీద నరికేయమంటావా. చూసారా, ఇది ప్రేమేనా? ఇది నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నిన్ను చంపేస్తానంటే, నీ ముఖం మీద యాసిడ్ పోస్తానంటే ఇది పైశాచికం అవుతుంది. కానీ ఇది ప్రేమ ఎలా అవుతుంది? ఇది పైశాచికం అవుతుంది. కానీ ఈరోజు ప్రస్తుతం మనం అదే చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ అంత్య దినాల్లో ప్రేమలు అంతరించిపోతాయి, కానీ పైన ఉన్నటువంటి మాట ప్రేమ శాశ్వత కాలముండును, అంటే ఈ ప్రేమ ఈ అంత్య దినాల్లో అంతరించిపోయే ప్రేమ ఈ రెండు ఒకటి కాదు. అది అగాపే సంబంధమైన ప్రేమ, ఇది ఎరాస్ సంబంధమైనటువంటి ప్రేమ. ఈరోజు దేవుళ్ళ అగాప సంబంధమైన ప్రేమ అన్న సంగతి మనకు తెలుసు, కానీ ఇప్పుడు సమస్య అది కాదు. ఆ ప్రేమను మనము, అంటే క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనము, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము, ఆ ప్రేమను అంటే అగాపే సంబంధమైన ప్రేమను, శాశ్వత కాలము నిలిచి ఉండేటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, క్రీస్తు మనలో ఉన్నాడని చెప్పడానికి రుజువు ఏమిటి అంటే, ఆయనలో ఉండే ప్రేమ మనలో కూడా ఉండాలి. ఎప్పటి వరకు? మనము నిలిచి ఉన్నంత వరకు, మనము బ్రతికి ఉన్నంత వరకు మనలో ఈ ప్రేమ నిలిచి ఉండాలి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. అదేమిటి? అగాపే సంబంధమైన ప్రేమ. అది మనలో శాశ్వతంగా నిలిచి ఉండాలి. పేతురుకు వచ్చిన ప్రశ్నే ఈరోజు మనకు కూడా వస్తుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లవ్ నెవర్ ఎండ్స్ అన్నప్పుడు మనం రెండు విధాలుగా ఆలోచన చేయాలి. ఒకటి టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ గాడ్. రెండవది టువర్డ్స్ పీపుల్ ఆర్ యువర్ నైబర్. అందుకోసమే కదా ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని చెప్పినప్పుడు, నిన్ను నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించాలి. అదే రీతిగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. క్రీస్తునందు ప్రేమ బిడ్డలారా, ఈ నూతన నిబంధనలో మనకివ్వబడినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ లవ్ యువర్ గాడ్, అట్ ద సేమ్ టైమ్ లవ్ యువర్ నైబర్. దేవుని అగాపే సంబంధమైన ప్రేమతో ప్రేమిస్తే, మన తోటి సహోదరులను అగాపే సంబంధమైన ప్రేమతో ప్రేమిస్తే మనము క్రీస్తునందు నిలిచి ఉంటాము, క్రీస్తు స్వారూప్యము మనలో చక్కగా రూపాంతరం చెందుతుంది. ఈరోజు క్రీస్తు స్వారూప్యం మనలో రూపాంతరం చెందకపోవడానికి గల కారణం, ఈరోజు ఇంకా మనము ఆ పరిపక్వతలోనికి రాలేకపోవడానికి గల కారణం, ఇంకా క్రీస్తునందు మనం పసిబిడ్డలుగానే ఉండిపోవడానికి గల కారణం అగాపే సంబంధమైన ప్రేమను మనలోనికి పొనికి పుచ్చుకోలేకపోవడమే. దానికి గల కారణమేంటి? మనలో ఉన్న కోపం. దానికి గల కారణమేంటి? మనలో ఉన్నటువంటి ఆవేశం. దానికి గల కారణమేంటి? మనలో ఓర్పు లేని తత్వం, ఓర్చుకోలేని తత్వం. నువ్వెంత అంటే నేనంత అనేటువంటి తత్వం, ప్రాణం పోయినా సరే నేను తగ్గను అని అనుకునేటువంటి తత్వం, చావనన్నా చస్తాను కానీ వాడిని మాత్రం క్షమించను, వాళ్ళతో మాట్లాడను అనేటువంటి పౌరుషం, అది అనవసరమైన పౌరుషం. పౌరుషం ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి. నీ జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసే విధంగా నీకు రోషం, పౌరుషం ఉండకూడదు. అంతమంది పౌరుషంగా చేస్తారు, చావనన్నా చస్తాను కానీ వాడితో మాత్రం నేను మాట్లాడను. చావనన్నా చస్తానంటే నీకు అర్థం కాడలేదు. ఎక్కడ చస్తావో తెలుసా? నిత్య నరకాగ్నిలో చస్తావు. ఆ నిత్య నరకాగ్ని ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా నీకు? ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలియాలి అంటే ఒక్క మాటను ఆలోచించాయి. దేవుడు అపవాదికి వాడి అనుచరుల కోసం ఈ నిత్య నరకాగ్నిని తయారు చేశాడు. అయితే వాడిని అనుసరించేటువంటి వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతారు కాబట్టి, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు దాన్ని తట్టుకోలేరు కాబట్టి అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు, అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని తయారు చేసినటువంటి దేవునికి ఆ విషయం తెలుసు కాబట్టి ఆయన నిన్ను నన్ను తప్పించడానికి ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి, తన పరలోకమును విడిచిపెట్టి ఆయనే భూమి మీదకి దిగి వచ్చాడు. వై? ఆయన దిగి రాకపోతే, ఆయన ప్రాణత్యాగం చేయకపోతే ఆ నిత్య నరకాగ్నికి నువ్వు వెళ్ళిపోతావన్న భయం. ఎందుకంటే ఆయనకి తెలుసు అది ఎంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనే దాన్ని డిజైన్ చేశాడు. అయితే మన కోసం కాదు, అపవాదికి నీవాడు అనుచరుల కోసం. నువ్వేమో చాలా సింపుల్ గా డైలాగ్ చెప్పేస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు గాని, చావనన్నా చస్తాను గాని ఆమెను మాత్రం నేను క్షమించను. నీకేం తెలుసు? క్రీస్తునందు ప్రేమ బిడ్డరా, చావడం అంటే ఇక్కడ చచ్చిపోవడం అనుకుంటున్నావా? అందుకే అంత ఈజీగా డైలాగ్ కొట్టేశావా? కాదు కాదు, నిత్య నరకాగ్నిలో. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు క్షమించకుండా క్షమించబడలేవు, నువ్వు క్షమించబడకుండా నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అంతే కదా, నీ పాపములు క్షమించబడకుండా నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవా? నో, నో. సో కాబట్టి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు, అయితే ఆ ప్రేమ ఎలాంటిది? నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమ ఎలాంటిది? ఇది శాశ్వత కాలము నిలిచి ఉండే ప్రేమేనా? లేకపోతే నీకు నచ్చినప్పుడు వాళ్ళతో బాగుండి, నీకు నేను పొగడుతున్నప్పుడు వాళ్ళతో బాగుండి, వాళ్ళతో 10 రూపాయలు నీకు ప్రయోజనం ఉన్నప్పుడు వాళ్ళతో బాగుండి, అప్పుడు మాత్రం వాళ్ళని ప్రేమించి, అప్పుడు మాత్రం వాళ్ళు వెనకాల తిరిగి, ఇక వీళ్ళతో అవసరం తీరిపోయింది అనుకున్నప్పుడు, ఇక వీళ్ళతో మనకు పెద్దగా పని లేదు అనుకున్నప్పుడు పక్కన పెట్టేస్తున్నామా? అంటే అప్పుడు నీ ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ కాదు, నీది స్వార్థపూరితమైన ప్రేమ, మధ్యలో ఆగిపోయే ప్రేమ. క్రీస్తునందు ప్రేమ చెడ్డారా? ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రేమ శాశ్వత కాలము నిలిచి ఉండును, శాశ్వత కాలముండును, ప్రవచనములైనను, నిరర్ధకములగును, భాషలైనను, నిలిచిపోవును, జ్ఞానమైనను, నిరర్ధకమైనను. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 3 పదాలను ఉపయోగించాడు. 1 ప్రవచనములు, 2 భాషలు, 3 జ్ఞానము, 3 జ్ఞానము. ఈ 3 ఏంటి చెప్పండి? ఈ 3 భాషలు, లేకపోతే ప్రవచనములు, లేకపోతే జ్ఞానము, ఈ 3 కూడా ఆత్మవరములు, ఆత్మవరములు. కానీ ప్రేమ ఆత్మఫలములు, ఆత్మఫలములలో ప్రథమమైనటువంటిది. ఒకవేళ ఆత్మవరములైనను నిలిచిపోవునేమో కానీ ఆత్మఫలము మాత్రం నిలిచి ఉంటుంది. నేను మీకు అంతకుముందు అదే జ్ఞాపకం చేశాను, రేపు నీవు నేను తీర్పులో నిలబడినప్పుడు దేవుడు మనల్ని నువ్వు ఎన్ని ఆత్మవరములను సంపాదించుకున్నావు లెక్క చెప్పు అని అడగడు. ఎందుకంటే అవి ఆయన ఉచితముగా మనకిచ్చినవి. ఇప్పుడు తోటమాలి చెట్టుకు నీళ్లు పోశాడండి, ఎరువేశాడండి, పాది చేశాడండి, ఇప్పుడు అది ఫలాలు ఫలించిన తర్వాత, లేకపోతే అది పెరిగి పెద్దదైన తర్వాత తోటమాలి దాని దగ్గరికి వచ్చి ఏమని అడుగుతాడు? ఇంకెంత ఎరువేశానో చెప్పు, ఎన్ని నీళ్లు పోసానో చెప్పు, ఎన్నిసార్లు నీ చుట్టూరు పాది చేశానని చెప్పు. అది అడుగుతాడా? ఆయన చేసిన దాని గురించి అడగడు. నీ దగ్గర నుంచి ఏమిస్తున్నావు అదే అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది అడుగుతాడు, చెప్పు నేను ఇంత చేశాను కదా, నువ్వేం ఫలాలు ఫలించావు, ఎన్ని ఫలాలు ఫలించావు. దట్ ఈస్ వాట్ హీఈస్ గోయింగ్ టు బి ఆస్కింగ్. సో దయచేసి అర్థం చేసుకోండి,
క్రీస్తునందు ప్రేమటువంటి దేవునిలారా, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగను. మనము కొంత మట్టుకు నిలిచి ఉందము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. దీని మీద రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. రెండు రకాలైన అభిప్రాయాలను మీతో పంచుకుంటాను. మీకు ఏది మీకు అనుకూలంగా ఉంటే దాన్ని మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ పండితులు దీని మీద ప్రత్యేకంగా రెండు రకాలైనటువంటి అభిప్రాయాలని వ్యక్తపరిచారు. ఒకటి, భాషలైనను ప్రవచనములైనను తర్వాత జ్ఞానమైన నిలిచిపోవనేమో, కానీ ప్రేమ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని తర్వాత అంటున్నాడు. ఏమంటున్నాడంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. అంటే ఇవి ఆగిపోతాయి. పూర్ణమైనదేంటి? కొంతమంది బైబిల్ పండితుల ప్రకారం వాక్యం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటిది. అప్పటికి వాళ్ళ దగ్గర పరిపూర్ణముగా వాక్యము లేదు. పరిపూర్ణంగా వారికి అప్పటికి ఇంకా వాక్యం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం పాత నిబంధన మాత్రమే. ఇప్పుడు దేవుడు కొత్త నిబంధనను వాళ్ళకి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ సిద్ధపరిచేటువంటి క్రమంలో ఇంకా పరిపూర్ణత రాలేదు కాబట్టి ఆయన కార్యములను, ప్రవచనములను, భాషలను ఎన్ని జరిగించుకుంటూ వచ్చాడు. అవన్నీ ఆ రోజు ఆదిమ సంఘానికి చాలా అవసరమైనది కాబట్టి వాటన్నిటి ద్వారా ఆదిమ సంఘము చక్కగా కట్టబడింది. ఆ తర్వాత సంఘము ఎదిగింది, విస్తరించింది, ఫలిస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ గ్రంథము, దేవుని వాక్యం చేతుల్లో ఉంది. దేవుడు తన వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి పరిపూర్ణమైనది అంటే వాక్యము చేతకు వచ్చేసింది కాబట్టి ఇక భాషలతో కానీ, స్వస్థతలతో కానీ, ప్రవచనములతో కానీ ఇక్కడ మనకు అవసరం లేదు, ఇక సంబంధం లేదు, అవి నిలిచిపోయాయి, ఆగిపోయాయి అనేటువంటిది కొంతమంది బైబిల్ పండితుల యొక్క నిర్వచనం. మరింకొంతమంది బైబిల్ పండితుల యొక్క నిర్వచనం ఏంటి? వీళ్ళు 12వ వచనాన్ని బేస్ చేసుకుని ఏమంటారంటే, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. అంటే ఈ కొంతమంది బైబిల్ పండితులు వీళ్ళేమంటారంటే 12వ వచనాన్ని బేస్ చేసుకొని పరిపూర్ణం అవడం అంటే ఎప్పుడంటే వెన్ వి మీట్ జీసస్, మనము క్రీస్తును కలుసుకున్నప్పుడు. ఇప్పుడైతే మనం ఏదో సూచనగా చూస్తా ఉన్నాం, కానీ అప్పుడు మనం ఆయనను ముఖాముఖిగా చూస్తాం. సంఘము ఎత్తబడిన తరువాత అప్పుడు మనం పూర్ణులమవుతాము. కాబట్టి అప్పుడు వరకు ప్రవచనములు, భాషలు, జ్ఞానము నిలిచి ఉంటుంది. ఇందులో ఏది రైట్ సార్? ఐ కెనాట్ జడ్జ్. రెండు అభిప్రాయములను నేను ఏకీభవిస్తాను, అంగీకరిస్తాను. ఎందుకనంటే ఈరోజు భాషలు నిలిచి ఉన్నాయా లేదా అని కొట్టుకొని సమయం వ్యర్థం చేసుకునే అంత మూర్ఖత్వం నాకు లేదు. ప్రస్తుతానికి అంత సమయం కూడా మన దగ్గర లేదు. మనం మరొక దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. సువార్తను ప్రకటించాల్సిన దాని మీద మనం ఏకాగ్రతను చూపించవలసి ఉంది. కానీ ఈరోజు మీరు గమనించినట్లయితే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ డిబేట్లు వీళ్ళు కొట్టుకోవడం సరిపోయింది. సేవకులు ఒకరినొకరు ఇష్టానుసారంగా ఛాలెంజ్ చేసుకొని, మిసాల మేలేసుకొని, తొడగలు నూరారా అని పిలుచుకున్నారు. దౌర్భాగ్య స్థితికి ఈరోజు సంఘానికి తీసుకెళ్లిపోయారు. ఇదిగో యూట్యూబ్ లో మాట్లాడుతూ డిబేట్లు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు సంఘాన్ని భ్రష్టు పట్టించారు వీళ్ళు. కానీ మేము సంఘానికి మేలు చేస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బయట వాళ్ళు అంతగా ప్రశ్నించడానికి, నువ్వు బయటకు వెళ్లి సువార్తను ప్రకటిస్తే నీకెవడు హక్కు ఇచ్చారని చెప్పి వాళ్ళు మాట్లాడడానికి గల కారణం ఎవరు తెలుసా? ఇదిగో వీళ్ళు చేసినటువంటి చర్యలే, వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టిన విధానమే. సో వాళ్ళు ప్రశ్నించడంలో తప్పు లేదు. వాళ్ళ బాధ ఎంత ఎందుకు వచ్చింది? వాళ్ళంతకు ఎందుకు రగిలిపోతున్నారు? అంటే మీ పాస్టర్లు లేస్తే మా దేవుల మీద పడుతున్నారు, మాది సత్యం కాదు అంటున్నారు, మమ్మల్ని దూషిస్తున్నారు, నిందిస్తున్నారు. మాకు మా దేవుల గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎస్, నిజంగా ఇంతకుముందు మనం మాట్లాడాం, ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యారులే, వాళ్ళు నోరు లేపే లోపలికి. సో వారు నోరు లేపకపోతే ఇప్పటికీ మన సేవకులు కంట్రోల్ అయి ఉండేవాళ్ళు కాదు. లేస్తే ఒక నాలుగు వేదాలు నేర్చేసుకొని, ఇదిగో వేదాల్లో కూడా క్రీస్తు ఉన్నాడు కదా అని చెప్పి మాట్లాడుతున్నాం మనం. వేదాల్లో క్రీస్తున్నాడా ఆలోచించేయండి. వేదాల్లో క్రీస్తున్నాడా, బైబుల్లో క్రీస్తున్నాడా? మరి వేదాల్లో క్రీస్తుంటే మరి నువ్వు సంఘంలో వేదాలు ఎందుకు బోధించడం లేదు? ఆలోచించేయండి. వేదాల్లో క్రీస్తున్నాడా అనుకుందాం, నువ్వు దానికి చాలా రుజువులు చూపించావు, చాలా శ్లోకాలు చూపించావు, వెరీ గుడ్, మంచిదే. మరి ఆ శ్లోకాలను నీ సంఘంలో ఎందుకు నేర్పించడం లేదు? నువ్వు నీ సంఘంలో నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు? ఆలోచన చేస్తున్నారా? వేదాల్లో ఉన్న క్రీస్తును ప్రకటించడానికి కాదు క్రీస్తుని ఎన్నుకుంది, బైబుల్లో ఉన్న క్రీస్తును ప్రకటించడానికి. మనం లేచిన దగ్గర నుంచి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసాము, ఇప్పుడు వాళ్ళు తిరగబడుతున్నారు. వాళ్ళని రెచ్చగొట్టిందెవరు? వాళ్ళని నిద్రలేపిందెవరు? మనమే కదా. ఈ రోజు వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తుంటే నీకు నొప్పి తగిలి బాధ కలిగి, చూడు మా క్రైస్తవుల మీద వీళ్ళు దాడులు చేస్తున్నారని మాట్లాడుతున్నాం. నిద్రపోతున్న వాళ్ళని తట్టి లేపింది మనం కాదా? వాళ్ళని గిచ్చింది మనం కాదా? వాళ్ళని గిల్లి జోలపారింది మనం కాదా? ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు తిరిగే సమయానికి ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టేసి మనం కొట్టుకొని చూస్తున్నాం. మనం కొట్టుకొని చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమని దేవుని బిడ్డలారా, ఆత్మవరములు ఆత్మఫలములు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆత్మవరములు ఒకవేళ ఇంకా నిలిచి ఉన్నాయంటే సంతోషం, వాటిని సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించుకుందాం. ఆత్మఫలములు అత్యంత ప్రాముఖ్యం. రేపు తీర్పులో నిలబడినప్పుడు ప్రభువు దాని విషయం మన లెక్క అడుగుతాడు, అప్పుడు మనం దేవునికి లెక్క అప్పు చెప్పవలసినటువంటి వారం అయి ఉన్నాము. కాబట్టి 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసం ఏంటండి? ఆత్మఫలమే. నిరీక్షణ ఏంటండి? ఆత్మఫలమే. ప్రేమ ఏంటండి? ఆత్మఫలమే. చివరి వరకు నిలిచి ఉండేది ఆత్మఫలములే. అయితే ఈ మూడిట్లో ప్రథమమైనటువంటిది ప్రేమ. ఎందుకంటే ప్రేమ ఉంటేనే విశ్వాసం ఉంటుంది. ఆయన యుద్ధకు వచ్చేటువంటి వారు ఆయన ఉన్నాడని నమ్మాలి కదా. తనకు దయచేయు వారికి ఆయన సహాయం, తన అడుగు వారికి తన సహాయం చేస్తాడని నమ్మవలను కదా. సో నీ విశ్వాసము దేనితో అటాచ్ చేయబడి ఉంటుందంటే ప్రేమతో అటాచ్ చేయబడి ఉంటుంది. ప్రేమే లేకపోతే, మరలా సార్ నేను దేవుని చాలా ప్రేమిస్తున్నాను సార్ అని చెప్పద్దు. ఎందుకు అని అంటే, నీ కంటికి కనబడుతున్న సహోదరుని నువ్వు ప్రేమించకుండా కంటికి కనబడినటువంటి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానంటే అది వ్యర్థం, అది అబద్ధం. నీ కంటికి కనబడుతున్నటువంటి నీ స్నేహితుని మీద, నీ పొరుగు వాని మీద, నీ శత్రువు మీద, అందుకని నీ శత్రువును ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి ఎడల నువ్వు చూపించే ప్రేమను బట్టి దేవుని ఎడల నీకు ఎంత ప్రేమ ఉందో అనేటువంటిది రుజువు అవుతుంది. వాళ్ళ ఎడలను అసహ్యము, ద్వేషము పగబెట్టుకొని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది కుదరదు, అది అబద్ధం. అందుకోసమే స్టార్టింగ్లోనే పౌలు ఒక మాట ఉపయోగించాడు. ఏంటది? పదమూడో అధ్యాయం మూడో వచనం చదువుతున్నాను, క్షమించండి, 2-3 వచనం చదువుతున్నాను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతియు ఎరిగిన వాడవైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడవైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నాకు అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను. దేవుని కొరకు కాల్చబడడానికి నా శరీరమే అప్పగించేసినను, కానీ నేను ప్రేమ లేని వాడనైతే, నా పొరుగువాణ్ణి నేను ప్రేమించలేని వాడినైతే, నా ఇరుగు పొరుగువానితో ఇంకా సమాధాన పడకుండా అసమాధానముగా ఉన్నవాడినైతే, నువ్వు క్రీస్తు కోసం 40 రోజులు ఉపవాసం ఉండు, 80 రోజులు ఉపవాసం ఉండు, కడుపు కాల్చుకో. అసలు బట్టలన్నీ, రంగురంగుల బట్టలన్నీ తీసి పక్కన పడేసి నువ్వు తెల్ల బట్టలే వేసుకో. పూలు తీసి పక్కన పెట్టేసేయి, నువ్వు నగలు తీసి పక్కన పెట్టేసేయి. ఓకేనా? ఎన్ని నువ్వు నిష్ఠ గరిష్టంగా చేస్తూ నీ పొరుగు వాడిని ప్రేమించలేకపోతే అది ఎలా ఉంటుందంటే, క్రీస్తు కొరకు కాల్చబడ్డానికి నీ దేహం ఇచ్చావు గాని నీలో దైవిక సంబంధమైన ప్రేమ లేదు, అలాంటప్పుడు ఆ ప్రేమ వ్యర్థమే, ఆ ప్రేమ వ్యర్థమే. క్రీస్తు నందు ప్రేమ దేవుడారా. జాన్ ఎలెన్చువా ఎందుకు చనిపోయాడండి? డేవిడ్ లివింగ్స్టన్ ఎలా చనిపోయాడండి? మేరీ స్లెస్సర్ ఎలా చనిపోయిందండి? కదా ఆలోచించండి, ఎంతమంది సేవకులు ఎలా చనిపోయారు, ఎంతమంది మిషనరీలు ఎలాంటి ప్రాణత్యాగం చేశారు. వాళ్ళు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో రుజువు చేయడానికి తమ పొరుగు వారి కొరకు అన్ని త్యాగాలు చేశారు. ఇప్పుడు విలియం పేరీ ఇంగ్లాండ్ లోనే కూర్చొని దేవుని ప్రేమించకూడదా? ఆలోచించండి, అదోనీరామ్ జెర్సన్ వాళ్ళ ఊర్లోనే కూర్చొని దేవుని ప్రేమించకూడదా? డేవిడ్ లివింగ్స్టన్ తన గ్రామంలోనే కూర్చొని దేవుని ప్రేమించడానికి వీల్లేదా? ప్రేమించవచ్చు. ఆఫ్రికా డోల్ మధ్యలోకి రావాల్సిన పరిస్థితి ఏంటి? అక్కడ అనేక సందర్భాల్లో తినడానికి తిండి లేకపోవడం ఏంటి? పులులు దాడి చేస్తే వాటిని తట్టుకోవడం ఏంటి? చీకట్లో గడపడం ఏంటి? కరెంటు లేకుండా గడపడం ఏంటి? వెలుతురు లేకుండా గడపడం ఏంటి? ఈజ్ ఏ ఫూల్ కాదు కాదు క్రీస్తు అందుప్రమైన దేవుని బిడ్డలారా. కానీ క్రీస్తు కొరకు అతడు ఫూల్ గానే ఉండడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తు కొరకు వెర్రివాడుగా జీవించటానికి ఇష్టపడ్డాడు. వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని రుజువు చేయడానికి వాళ్ళు చేసిన పనులు ఏంటంటే, తమ ప్రాంతాలను విడిచిపెట్టి, తమ కుటుంబాలను విడిచిపెట్టి, బంధువులు స్నేహితులను విడిచిపెట్టి ఎక్కడికో దూరమైన ప్రాంతాలకు వెళ్ళిపోయి తమ పొరుగు వాణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తూ వారి దగ్గర ఉంటూ వారి కొరకు శ్రమ పడుతూ వారి కొరకు కన్నీరు కారుస్తూ రక్తం కారుస్తూ ఎన్నో గాయాలు అనుభవిస్తూ కొట్టబడుతూ హింసించబడుతూ అవమానించబడుతూ హేళన చేయబడుతూ కూడా అక్కడే ఉండిపోయారు. ఎందుకంటే ఏ విధము చేతనైనా వీరిని ప్రభు కొరకు సంపాదించుకోవాలి అనని. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా ఒక ప్రశ్న లేవనెత్తచ్చు, సార్ మరి దూరంగా వెళ్ళి అక్కడున్నటువంటి వాళ్ళనే ప్రేమించి మనం దేవుని ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నామో రుజువు చేయాలా? ఇక్కడ కూడా ఉండి ఆ పని చేయొచ్చుగా. నిజమే, అక్కడ కూడా ఉండి ఆ పని చేయొచ్చు. క్రీస్తునందుప్రమైన దేవుని బిడ్డలారా, అందరికీ మిషన్ ఫీల్డ్స్ ఒకటే కాదు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క మిషన్ ఫీల్డ్ ని ఏర్పాటు చేసి ఉంటాడు. కొంతమందికి తమ కాలనీలో మిషన్ ఫీల్డ్ ఉంటుంది, కొంతమందికి తమ పనిచేస్తున్న ఆఫీస్లో మిషన్ ఫీల్డ్ ఉంటుంది, కొంతమందికి ఇంట్లోనే మిషన్ ఫీల్డ్ ఉంటుంది. అంటే వాళ్ళకి పెద్ద పని అప్పగించబడింది. ఏంటా పెద్ద పని? నీ భర్త పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ నిన్ను వేధిస్తున్నాడు, కొడుతున్నాడు. నీ మిషన్ ఫీల్డ్ ఏంటో తెలుసా? అదే. నీకు పెద్ద పని అప్పగించాల, చిన్న పనే. ఈ ఒక్కడిని రక్షించమ్మా చాలు, ఈ ఒక్కడిని నా కొరకును సంపాదించమ్మా చాలు, ఈ ఒక్కడిని ఆ పని నీకు అప్పగించా. ఐ హావ్ హ్యాండ్ ఓవర్ దిస్ వర్క్ టు యూ. నువ్వేమో అబ్బే ఎవరినైనా ప్రేమిస్తాను, వీళ్ళు ప్రేమించడం నా వల్ల కాదు సార్, అసలు మంచోడు కాదు సార్ అని చెప్పి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. నువ్వు కేవలం అతన్ని ఒక తాగుబోతుగాను ఒక తిరుగుబోతుగా చూస్తున్నావు, కానీ అతన్ని ఒక నశించిపోతున్న ఆత్మలాగా, ఆ ఆత్మను సంపాదించడానికి ప్రభు నీకు అప్పగించిన పనిలాగా ఒకవేళ నువ్వు భావించగలిగితే, ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగితే, అప్పుడు నీ పని సులభతరం అవుతుంది, అప్పుడు నీకు నెమ్మది వస్తుంది. లేకపోతే నా బతికేంటి, నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది, ఎందుకు దేవుడు నన్ను ఇట్లా విడిచిపెట్టేశాడు అన్న నువ్వు నెగిటివ్గా ఆలోచించినంత కాలం ఇలాగే ఉంటుంది. నువ్వు పాజిటివ్గా ఆలోచన చేసినప్పుడు నో నో నో, దిస్ ఈజ్ మై మిషన్ ఫీల్డ్, ఇతడే నా మిషన్ ఫీల్డ్ అండ్ ఐ హ్యావ్ టు విన్ హిమ్. ఇది కఠినమైనటువంటి శత్రువునితో నేను పోరాడాలి. ప్రభా నాకు శక్తినివ్వు, కృపనివ్వు, ఈ కఠినమైనటువంటి ఆత్మతో నేను పోరాడి నీ కొరకు సంపాదించటని. తీసినందు ప్రమే, నాకు తెలుసు ఇది చెప్పినంత సులభం కాదు. ఎడగూర్చొని బల్లగుద్ది అరిచి చెప్పడం చాలా సులభం, బట్ ప్రాక్టికల్గా లిటరల్గా వార్ జోన్ లోకి దిగిన తర్వాత అక్కడ పరిస్థితులు అలా ఉండవు. అక్కడ పరిస్థితులు అలా ఉండవు. యుద్ధ భూమిలో పరిస్థితులు బయట మనం మాట్లాడుకున్నంత సులభంగా ఉండవు. అబ్బా మనోళ్ళు వెళ్ళి సింధూరు, ఇప్పుడు సింధూరు ఆపరేషన్, మనోళ్ళు వెళ్ళి వాళ్ళని భలే కాల్ చేశారు, చంపేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ ఆర్మీలో ఉండేటువంటి వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు వెళ్ళేటప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని బహుశా ఇదే చివరిసారేమో, నా భార్య నా బిడ్డలకి నేను మరలా చూడలేనేమో, నా తల్లిని నా తల్లిని ఇక నేను చూడలేనేమో, ప్రతికి బయటకు వస్తే సరే, లేకపోతే లేదు. వాళ్ళ యుద్ధంలో యుద్ధం చేస్తున్న ప్రతిసారి ఎక్కడో ఒక మూలన తమ భార్య బిడ్డలు గుర్తొస్తూనే ఉంటారు, మానసిక వ్యాధి అనుభవిస్తూనే ఉంటారు. ఒక్కవేళ యుద్ధంలో నుంచి బయటకు వస్తే వాళ్ళ సంతోషం సంతోషం కాదు, బతికిపోయాం నాయన అనని వాళ్ళు వెళ్ళి యావో యుద్ధం చేస్తారని కూర్చొని చక్కగా మాట్లాడకుండా ఏంది అనని. కానీ ఫీల్డ్ లో కర్ తిరిగితే అర్థమవుతుంది, సమయానికి తిండుండదు, సమయానికి నిద్ర ఉండదు. వాళ్ళు ఎన్నెన్నో బరువులు మోసుకొని కొండల్లో లోయల్లో పరుగులు తీయాలి. ఫీల్డ్ లోకి దిగితేనే అర్థమవుతుంది. ఇక్కడ కూర్చొని ఏంద్రా వాడు సిక్స్ కొట్టలేదు, అసలు ఎంత మంచి బాల్రా, వాడు దాన్ని సిక్స్ కొడితే ఎంత బాగుండ్రా, అవే వేస్ట్, వీడు వేస్ట్ రా, అన్ని బాల్స్ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ కూర్చొని మాట్లాడడం చాలా సులభమే ఉంటుంది, కానీ లిటరల్ గా నువ్వు ఆ గ్రౌండ్ లో దిగితే నీకు విషయం అర్థమవుతుంది. ఈ విషయాన్ని నా గురించే చెప్తున్నాను, నన్ను ఉదాహరించే చెప్తున్నాను. ఇక్కడ కూర్చొని నేను బల్లగుద్ది అరిచి చెప్పడం చాలా సులభమే, కానీ యుద్ధ భూమిలోకి దిగితే అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రభువు ఏమంటారు, అలా యుద్ధ భూమిలో దిగితే ఉన్నప్పుడు పాజిటివ్ గా తీసుకొని ప్రభుకి సహాయం అడగండి, ప్రభా హెల్ప్ మీ టు ఓవర్కమ్ దిస్ టెంప్టేషన్ అండ్ టు విన్ దిస్ సోల్ ఫర్ యూ, దట్ మే బి యువర్ మిషన్ ఫీల్డ్. కొంతమందికి ఆఫీసులో మిషన్ ఫీల్డ్ అప్పగించుంటాడు, కానీ ఆ మిషన్ ఫీల్డ్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్ని అనుకూలంగా ఉండవు. అది మీరు జ్ఞాపకం చేయాలి, యుద్ధ భూములు అన్ని అనుకూలంగా ఉంటాయండి, ఉండవు. అంటే ఇప్పుడు మీ ఆఫీసులో నీకు చాలా తీవ్రంగా నీకు వ్యతిరేక భావన కలిగి ఉండి ఎవరు నీకు సహకరించకుండా నేను హింసిస్తూ లేకపోతే నేను వేధిస్తూ ఉంటే, రిమెంబర్ దట్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. అక్కడ నువ్వు సహనముతో ఓర్పుతో నిరీక్షణతో ఎదురు చూస్తూ వారిని ప్రభు కొరకు సంపాదించాలి. కానీ మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఈ ఊర్లో నేను పనిచేయలేను, ఈ ఆఫీస్లో నేను పనిచేయలేను, వీళ్ళ మధ్యలో నేను పనిచేయలేను నాయన, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను నాయన అన్ను అనుకుంటావు. దట్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. సో కొంతమందికి అంటే మా లాంటి వాళ్ళకి దేవుడు మిషన్ ఫీల్డ్ ని ఇంకొంచెం విస్తరించి ఇంకొంచెం పెద్ద పని అప్పగించి, ఇదిగో భాష తెలియనటువంటి ప్రజల మధ్య, సంస్కృతి తెలియనటువంటి ప్రజల మధ్య, చదువు లేనటువంటి ప్రజల మధ్య, మన సంస్కృతి మన పద్ధతులు తెలియనటువంటి ప్రజల మధ్యలోనికి తీసుకొని వచ్చి దేవుడు ఇక్కడ పెడతాడు. దిస్ ఈజ్ అవర్ మిషన్ ఫీల్డ్. ఎవర్ మిషన్ ఫీల్డ్ ని దేవుడు వాళ్ళకి స్పష్టంగా బయలుపరుస్తాడు వాళ్ళు ప్రార్థన చేసి అడిగినప్పుడు. కాబట్టి ఎవరి మిషన్ ఫీల్డ్ లోకి వాళ్ళు పని చేస్తున్నప్పుడు మనం వాళ్ళని పక్కకు లాగకూడదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ భార్య భర్తతో ఫైట్ చేస్తా ఉంటే ఆ ఫైట్ అది విశ్వాస సంబంధమైన ఫైట్ అయి ఉండాలి, ఓర్పుతో కూడినటువంటి ఫైట్ అయి ఉండాలి, ప్రేమతో కూడినటువంటి ఫైట్ అయి ఉండాలి, ప్రార్థనతో కూడినటువంటి ఫైట్ అయి ఉండాలి. అంతేకాని మాటలతో చేతలతో ఎదురుదాడితో కూడినటువంటి ఫైట్ అయి ఉండకూడదు. రెవెంజ్ పగ తీర్చుకోవడంతో చేసేటువంటి ఫైట్ అయి ఉండకూడదు. నువ్వు ఫైట్ చేయి, బికాస్ యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ, యువర్ వైఫ్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ, కానీ బిహైండ్ దెమ్ వారి వెనకాల ఉన్నటువంటి అపవాది, వాళ్ళను పట్టి పీడిస్తున్నటువంటి అపవాది హీఈస్ యువర్ ఎనిమీ అండ్ వీ షుడ్ ఫైట్ విత్ హిమ్. సాతానుతో పోరాడి నీ భర్తను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయి, సాతానుతో పోరాడి నీ భార్యను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయి. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా? అగాపే సంబంధమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు. ఈ ప్రేమ 4 సంవత్సరాలు ఎదురు చూసి ఇక మారలే అని వదిలేసుకోదు. ఈ ప్రేమ 5 సంవత్సరాలు ఎదురు చూసి ఇక వీడంతే అని వదిలిపెట్టదు. ఎందుకంటే దైవిక సంబంధమైన ప్రేమ శాశ్వత కాలము నిలిచి ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజుతో మనం 13వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. నేను తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి 14వ అధ్యాయం నుంచి మీ ముందుకు వస్తాను. దేవుడు మన దీవించును గాక. ఆమేన్.